పరమపవిత్రమైన అహింసా పరమోధర్మ అని చెప్పిన వేదములు ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని వ్యాప్తి చేయలేదని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ గేదెకి రంభుడి మీద అంత ప్రేమ ఉండడం వల్ల తన కడుపులో ఉన్న పిల్లలతో కాలిపోవడం ధర్మం కాదు గనక తన కొమ్ములతోటే తన పొట్ట చీల్చుకుని అందులో ఉన్న పిల్లల్ని బయట పారేసి తాను అగ్నిలో దూకి భర్త శవంతో పాటు కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న పిండాలు లేత పిండములు బయటకు వచ్చాయి, అవి గట్టి పిండాలు, అందుకే రెండు బతికేట. ఇప్పుడు ఇంకా పురుడు రాకుండానే కడుపులో ఉన్న పిండాలు బయటకు లేకపోతే బతుకుతాయా మరి? కానీ అవి కారణజన్ములు కనుక బతికారు. వాళ్ళిద్దరూ కూడా రంభుడి వల్ల పుట్టిన వాళ్ళు. అందులో మొదటివాడు మహిషాసురుడు, ఈ గేదె కడుపులోంచి బయటకు వచ్చాడు, మహిషమునకు మహిషికి పుట్టాడు గనక వాడు మహిషాసురుడు. వాడు పుట్టుకతోటే దున్నపోతు రూపంతో పుట్టేవాడు, కామరూపుడు. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు. సింహం అంటే సింహం అవ్వగలడు, పులిగా మారాలంటే పులిగా మారగలడు, అలాగే నరుడుగా మారగలడు, ఏ రూపమైనా ధరించగలడు. అటువంటి మహిషాసురుడు పెద్ద కొడుకు. రెండోవాడు రక్తబీజుడు. వాడి శరీరం నుంచి ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పొట్టుకొస్తారన్నమాట వాడు. అటువంటి వాడు రెండోవాడు రక్తబీజుడు పుట్టాడు. రక్తబీజుడు పాతాళానికి పోయాడు. మహిషాసురుడు పుట్టగానే అక్కడికి శుక్రాచార్యుడు వచ్చి తన చేత్తో ప్రేమగా నిమిరి వాడి శరీరం మీద ఏ విధమైన గాయము లేకుండా చేశాడట. పూర్తిగా తల్లి కడుపులో శరీరం తయారు కాకుండా పుట్టాడు కదండి, అందువల్ల వాడికి చర్మం ఇంకా రాలేదు, వాడి చర్మం నుంచి నెత్తురు బయటకు వస్తోంది. అందుకే గురువుగారు చేత్తో నిమిరాడు, ప్రేమతో నిమిరాడు, మృత్యుంజయ మహామంత్రపూర్వకముగా చేత్తో నిమిరాడు. దాంతో ఏమైందనమాట, వాడికి చక్కని బలమైన దృఢమైన చర్మం వచ్చింది, వాడు బలంగా తయారయ్యాడు. చూస్తూ ఉండగానే పెద్ద దున్నపోతుగా మారిపోయాడు. ఇంత చిన్న దూడగా పిల్లగా పుట్టిన వాడు ఏకంగా భూమి ఆకాశాలు నిండే శరీరంతో తయారయ్యాడు. గురువుగారికి నమస్కరించాడు. గురుదేవా, నా కర్తవ్యం ఏమిటి, నా పేరేమిటంటే, నువ్వు రంభుడు అనేటటువంటి దానవుడికి ఒక గేదె వల్ల పుట్టావు, అందువల్లే నువ్వు మహిషము అని పిలువబడతావు, అసురుడివి గనక మహిషాసురుడు అని పిలువబడతావు, కారణజన్ముడివి నువ్వు, మహాపరాక్రమవంతుడివి. నువ్వు ఎంత పరాక్రమవంతుడివైనా అగ్నిదేవుని వరం వల్ల నువ్వు పుట్టినప్పటికీ బ్రహ్మవరాలు పొందకపోతే దేవతల్ని పూర్తిగా పాడు చేయలేవు. నా మాట విను, నువ్వు బ్రహ్మ దగ్గర వరాలు పొంది, వరాలు పొందాక నిన్ను మొత్తం రాక్షసులు అంతా సేవించేలా చేస్తాను. ప్రస్తుతం రాక్షసులంతా ఇంద్రుడి చేతిలో ఓడిపోయి పాతాళంలో ఉన్నారు. తామ్రుడు, చిక్షిరుడు, అశిలోముడు, బిడాలుడు మొదలైన వాళ్ళంతా కూడా పాతాళంలో ఉన్నారట. వీళ్ళంతా ఒకప్పుడు ఇంద్రుడి చేతిలో పరాజితులైన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. వారంతా మా రాక్షసులకి మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా, మాకు ఒక గొప్ప ప్రభు దొరకకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టుగా బ్రహ్మని మెప్పించు, వరాలు పొందు, మరణం లేని వరం పొందు. ఒకవేళ ఆయన మరణం లేని వరం ఇవ్వనంటే నువ్వు ఏదో ఒక చిన్న ఎడము పెట్టి తక్కిన ఎవరి చేతిలో చావు లేకుండా వరం పొందు. అంటే ఏమిటి, ఎవరు ఒకళ్ళ చేతిలో మాత్రమే తెచ్చే వరం అడుగు, తక్కిన ఎవరి చేతిలో చావు లేకుండా వరం కోరుకు. అలా వచ్చాక ఏం చేయాలో నేను చేస్తానన్నాడు శుక్రుడు. అప్పుడు మన మహిషాసురుడు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మీకు చాలా పర్యాయాలు చెప్పాను, అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్న దివ్యస్థలం, వారణాసి క్షేత్రమునకు దగ్గరలో ఉన్న దివ్యస్థలం, అత్యంత పవిత్ర స్థలం. అక్కడికి ఆ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి వీడు ఊర్ధ్వబాహుడి అంటే రెండు చేతులుడా పైకెత్తి ఒంటికాలి మీద నిలబడి బ్రహ్మ గురించి అత్యంత కఠోర తపస్సు చేశాడు, మహాకఠోరమైన తపస్సు చేశాడు, మొండిగా జపం చేశాడు, మంచినీళ్లు తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు, నిద్రపోలేదు, 100 సంవత్సరముల కాలం చేసేటవాడు తపస్సు. పూర్ణమబ్ధ శతం పురా, పూర్తిగా 100 సంవత్సరముల కాలం అత్యంత కఠోర దీక్షతో తపస్సు చేశాడు. మంచినీడు తాకుండా తపస్సు చేయడం చాలా కష్టం, కదలకుండా ఒంటికాలి మీద నిలబడటం అంటే ఎంత కష్టం అండి. గట్టిగా కుర్చీలో కూర్చుంటేనే ఇటు కదులుతారు ఒకళ్ళు, ఇటు కదులుతారు ఒకళ్ళు, ఇటు కదిలి ఇటు కదిలి పక్కన డొక్కలో పొడుస్తారు. అటువంటిది ఒక కాలి బొటన వేలు మీద, ఎడమ కాలి బొటన మీద, బొటన వేలు మీద నిలబడ్డట కుడికాలు పైకెత్తి ఎడమ మోకాలు మీద పెట్టాడు, ఇలా రెండు చేతులు పైకెత్తాడు, ఎత్తినవాడు ఎత్తినట్టు అలా ఉంచాడు స్తంభించిపోయినట్లుగా. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులకున్న దీక్ష కనుక ఇంకెవరికైనా ఉండుంటే ఎప్పుడో బాగుపడతాం, మనకి దీక్ష ఎక్కడ ఉంటుంది, కష్టం. మనం దీక్ష అంటే ఏమిటో తెలుసా? పొద్దున్న 8 గంటలు అయ్యేసరికల్లా చక్కగా మంచి ఎవరైనా మైసూర్ బజ్జియో, కొడుకులో ఇడ్లీయో ఇవన్నీ చట్నీతో వేసుకు తింటే ఇంకా తర్వాత అప్పుడు దీక్ష. అప్పుడు చక్కగా శుక్రవారం నాడు కుంకుమ పూజ హాయిగా చేయగలుగుతాం, పూజ చేయించుకోగలుగుతాం. ఏమీ లేదనుకోండి, తొందర కానివ్వండర్రా, కడుపులో మాట మండిపోతుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. ఆ ఎలకలు చావడానికి ఎలకల మంది అంటే ఏమిటి? భోజనం అనమాట. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే తెలియ చిన్నప్పుడు నేను ఎలకల మంది వేయకూడదు అన్నాను. నయ్య నాయన, ఎలకల మంది వేస్తే నీ చిలకలు వేసిపోతుందిరా. నాయన, ఎలకలంటే ఆ ఎలకలు కాదు ఆకలి అనరా అని మా చిన్నప్పుడు మాకేం తెలుస్తుందండి, మా నాన్నగారు అలా చెప్పారు. చిన్నప్పుడు తెలియక ఎలకలు పరిగెడుతున్నాయంటే నిజంగా ఎలకలు పరిగెడుతున్నాయో అనుకునేవాడు అనమాట. ఎందుకో కానీ చాలామంది అలాగేనేవారు, ఆకలి వేస్తే ఆకలి వేస్తుంది అనేవారు కాదు, అబ్బా తొందరగా అన్నం పెట్టండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే నేనన్నాను ఎలకలు చంపేస్తున్నాయి కదా మనల్ని, అవే మన అన్నం లాక్కు తినేస్తున్నాయి, మళ్ళీ కడుపులో ఎలకలకి అన్నం ఎందుకండి వేయడం, ఇంతమంది అయ్యండి అన్న అనమాట. అప్పుడు కడుపులో ఎలకలు పరిగెట్టడం అంటే ఆకలినైనా అన్నారు, లేకపోతే తెలియక నేనే మందున వేసుంటే కొంప ఒలిగిపోయేది, మీకు పురాణం చెప్పేవాడు కాదు. కాబట్టి మానవ జీవితం ఇది కాదు, వాడు మూర్ఖుడు కనుక వండివాడు కనుక అంత కఠోర నియమంతో అలాగ ఊర్ధ్వబాహుడి చేస్తూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు వాడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాల లేచింది. ఆ అగ్నిజ్వాల భయంకరంగా పైకి లేచి బ్రహ్మదేవుడి పాదాలని తాకింది. ఎవడైనా కఠోర దీక్షతో తపస్సు చేస్తే అటువంటి వాడి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు లేస్తాయి. ఈ అగ్నిజ్వాలలు వాడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కలుస్తాయట. ఇప్పుడు ఇతడు బ్రహ్మ కోసం కదా తపస్సు చేశాడు, దాంతో బ్రహ్మ పాదములను తపోగ్ని వీడి మూర్ధం మీద నుంచి లేచి వెళ్ళిన అగ్ని వెళ్ళి అంటుకుని కాల్చింది. అప్పుడు ఆయన కాళ్ళు చురుక్కుమని కళ్ళు తిప్పి చూశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? ఇది బ్రహ్మలోకానికి వచ్చి నా పాదములను కూడా చురుక్కు చురుక్కుని కాలుస్తోంది అని అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూశాట. చూస్తే భూలోకంలో ఇది మహిషాసురుడి తపస్సు అని అర్థమైంది. దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచోవక్నిచేన్. ఉగ్రమైన కఠోరమైన తపస్సు చేస్తున్న రాక్షసుడి తల మీద నుంచి లేచిన అగ్నిజ్వాలలు పొగలు కమ్ముకుంటూ పొగలతో కలిసి వెళ్ళి ఇంతంత నిప్పు ముద్దల కింద వారి బ్రహ్మగారి పాదములు కాల్చగా కాల్చగా బ్రహ్మదేవుడు ఉలిక్కిపడి, ఓరి మహిషాసురా, ఇక చాలురా తపస్సు, నువ్వింకా తపస్సు చేస్తే నీ నెత్తి మీద నుంచి వచ్చే అగ్ని నా కాళ్ళు కాదు నా లోకమే తగలబెట్టేటట్టుంది అని టక్కున బ్రహ్మలోకంలో మాయమై హంసవాహనం మీద మహిషాసురుడున్న చోట ప్రత్యక్షమయ్యాడు. లే మహిష, కళ్ళు విప్పు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుణ్ణి ప్రత్యక్షమయ్యాను అనగానే ఆ పలుకులకు కళ్ళు విప్పి చూశాడు మహిషాసురుడు. పాపం అప్పుడు మహిషాసురుడు ఎలా ఉన్నాడో తెలుసా? మొత్తం ఆ దున్నపోతు యొక్క చర్మం అంతా పోయింది, లోపల రక్తమాంసాలు హరించుకుపోయాయి, అస్థిపంజరం మాత్రం మిగిలింది, కొమ్ములు ఉన్నాయి, పుర్రి కనబడుతోంది, పైన ఎక్కడ చర్మం లేదు, చర్మం కింద ఉండాల్సిన మాంసం లేదు, నెత్తురు లేదు, కొవ్వు లేదు, కేవలం దున్నపోతు యొక్క అస్థిపంజరం ల్యాబొరేటరీలో వేళ్లాడదీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అయినా బతుకున్నాడు వాడు. అందుకే ఆయన తెల్లబోయి, ఆహా మహిష, మీ రాక్షసుల యొక్క నిష్ఠే నిష్ఠరా, అసలు శరీరం మీద చర్మము లేదా, మాంసం లేదా, లోపలకు ఊపిరి ఎలా విడుతుందో లేదా బయటకు వస్తుందో తెలియటం లేదు, అయినా నీకు ఇంకా ప్రాణాలు లోపల ఉన్నాయి, నువ్వు బ్రతికావు, ఈ విధంగా నీ శరీరంలో ప్రాణవాయువు ఎలా నిలబడిందో బ్రహ్మనైన నాకే ఆశ్చర్యంగా ఉన్నది, మెచ్చాను నీ తపస్సుకి, అందుకే చెచ్చరవిచ్చేశాను, కోరుకో వరాలు, నీకు ఇచ్చేస్తాను, ఏం వరం కావాలో కోరుకో అన్నట్టు. అప్పుడు ఆయన ముందు ఇలా ఉంటే ఏం ఓపిక ఉంటుందండి అన్నాడు. ఓహో మర్చిపోయానరా అని తన కమండలంలో నీళ్లు తీసి ఆ మహిషాసురుడి మీద జల్లాడు. జల్లగానే వాడి శరీరం టిక్ 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 అని మాంసం వచ్చి నిండిపోయింది, బలమైన దృఢమైన శరీరం వచ్చింది, అస్థిపంజరం మీద మాంసం, మాంసం మీద చర్మం, వాడి కొమ్ములు, వాడి గిట్టలు, వాడి తోక అన్నీ యథాతథంగా వచ్చాయి. ఇప్పుడు వాడు కొన్ని కోట్ల దున్నపోతుల్ని కేవలం ఒక కొమ్ముతో జయించగలిగేంత బలం పొందాడు. అంతటి బలం తపశ్శక్తి వల్ల సాధించి భక్తితో బ్రహ్మని ప్రార్థించాడు. బ్రహ్మదేవుణ్ణి వివిధాలుగా ప్రార్థించాడు. ప్రభు, వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, అడిగినంత మాత్రం చేతనే కోరిన వరాలు ఇచ్చే ధాతవి, విధాతవి, వివిధ ప్రాణుల అలాట లేఖన మహావిద్యాను సంధాతవి, అటువంటి నీకు నమస్కారం. అసలు నాకు మరణం లేని వరం కావాలని కోరిక ఉన్నది, ఆ వరం నువ్వు ఎలాగో ఇవ్వవు అని మా గురువుగారు చెప్పారు. అందుకే ఆ వరం కోరకుండా మరో వరం కోరుతున్నాను. ఈ చరాచర జగత్తులో స్వరలు, సిద్ధులు, సాధ్యులు, నరులు, కిన్నరులు, పండగులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, అసురులు, గంధర్వులు మొదలైన వాళ్ళు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరి వల్ల చావు లేకుండా వరం ప్రసాదించు. ఒక్క ఆడదాని వల్ల మాత్రమే నాకు మరణం వచ్చే వరం ప్రసాదించు. ఎందుకంటే స్త్రీల దగ్గర బలం ఉండదు, అబలలు బక్కగా ఉంటారు, కోమలంగా ఉంటాయి వాళ్ళ చేతులు, తామర పూరేకుల్లో ఉంటాయి వాళ్ళ చేతులు. కాబట్టి వాళ్ళు మాట వరస కూడా యుద్ధం చేయలేరు, యుద్ధం చేసినా చంపలేరు. కాబట్టి స్త్రీలంటే నాకు భయం లేదు, పురుషులంటే కొంచెం పరాక్రమవంతులు గనక ఈ జాతుల్లో ఏ జాతిలో ఉన్న పురుషుడి వల్ల నాకు చావు లేకుండా వరం ప్రసాదించు అని కోరుకున్నాడు వాడు. అంటే వాడికి కొన్ని అనుభవాలు లేవులేండి, అందువల్ల పాపం స్త్రీలు నన్నేం చేస్తారులే అనుకున్నాడు వాడు పాపం. ఈ విధంగా అబల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించాలి. కానీ ఆయన తథాస్తు, నువ్వు కోరినట్టే ఉగాక, నిన్ను ఏ పురుషుడు చంపలేడు, సకల దేవతాదులందరికీ అజేయుడివి నువ్వు. నువ్వు బుద్ధిగా ఉండు నాయన, నే ఇచ్చిన వరంతో లోకోపకారం చేస్తూ నీ రాక్షస జాతిని ఉద్ధరించుకుంటూ సామ్రాజ్యాలతో సంపదలతో సుఖంగా బ్రతుకు. కానీ నీకు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తే, లోకములను నాశనం చేస్తే అప్పుడు నిన్ను సంహరించే స్త్రీ వస్తుంది. అప్పుడు ఆ స్త్రీని నువ్వేం చేయలేవు. ఆడవాళ్ళు నన్నేం చేస్తారనుకుంటున్నావు? ఆడవాళ్ళు ఎంత సహనంతో ఉంటారో తేడా వస్తే అంత విజృంభిస్తారు. జాగ్రత్త సుమా అని హెచ్చరించి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడు ఇతనికి వరములు వస్తాయా అని కాసు కూర్చున్న శుక్రాచార్యుడు పరుగు పరుగును వచ్చాట. శిష్య, నువ్వురా గొప్పవాడి వంటే, అంతటి బ్రహ్మని మెప్పించావు, నీ తపస్సుతో ఆయన మనస్సు కరిగించి రకరకాల వరాలు పొందావు, నువ్వు పొందిన వరాలు నాకు తెలిసాయి. స్త్రీల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో నీకు చావులేదు, స్త్రీలు ఎలాగో నీతో యుద్ధానికి రారు. అది కొంచెం లోటైనా అది పెద్ద లోటు కాదు. ఇక నీకు ఈ ప్రపంచంలో తిరుగులేదు దా అని అతన్ని తీసుకుపోయి పాతాళలోకానికి తీసుకుపోయి చక్షుడు, తామ్రుడు, అశిలోముడు, బిడాలుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు రాక్షసులు, వాళ్ళందరినీ పిలిపించాడు. రాక్షస వీరులారా, మళ్ళీ మనకింతకాలానికి ఒక ఆశాకిరణం దొరికింది, ఆశాదీపం వెలిగింది మనకి. మన మహిషుడు బ్రహ్మవరాలు పొందాడు. మన పూర్వులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కంటే వాడు వీడు చాలా గొప్పవాడు. కృతయుగం కాదు ఇది, త్రేతాయుగం. అందుకే ఈ యుగంలో వీడికి ఇంకా ఎక్కువ శక్తులు ఉన్నాయి. వీడిని మనం ఉపయోగించుకుందాం. ఈ రోజు నుంచి దానవులకు ఇతడే చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి. ఇతడు మిమ్మల్ని అందరినీ స్వర్గసింహాసనం మీద నిలబెట్టగలుగుతాడు. ఇంతకాలం ఇంద్రుడి దగ్గర ఉన్న సకల సంపదలు మీ వశం చేస్తాడు అని అందరి యొక్క అంగీకారం తీసుకుని పాతాళలోకంలో మహిషాసురుణ్ణి రాక్షస చక్రవర్తిగా అభిషేకించాడు. అభిషేకం కూడా ఎంత బాగా చేశాడండి, ఒక అద్భుతమైన సింహాసనం తెప్పించాట. ప్రహ్లాద కుమారుడు మహిషాసురుడికి ఒక సింహాసనం కానుక ఇచ్చాడు. ప్రహ్లాదుడు పాతాళలోకంలో ఉన్నా ఎంత భాగవతోత్తముడైనా అడిగితే కాదండి ఆయన. ఆయన పైగా సాటి రాక్షసుడు, మరి కొన్ని సందర్భాల్లో ఈ కులానికి కూడా ఉపకారం చేయక తప్పదట. అందుకే అడగగానే సింహాసనం ఇచ్చాడు, సింహాసనం పట్టుకొచ్చాడు. మయాసురుడు బంగారపు దండిచ్చాడు. విశ్వకర్మ చేతికి వేసుకునే కంకణాలు ఇచ్చాడు. తాంబూరుడు అనేవాడు సోలం పట్టుకొచ్చి కానుకగా ఇచ్చాడు. బలిచక్రవర్తి కాళ్ళకి తొడుక్కునే పావుకోళ్ళు కానుకగా ఇచ్చాడు. మరొకడు వాహనం ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క కానుక ఇచ్చారు. ఈ కానుకలన్నీ సేకరించాడు ఆయన. నెత్తి మీద కొన్ని వేల నదుల నీళ్లు పడుతూ ఉండగా దానవ సామ్రాజ్యానికి అభిషిక్తుడయ్యాడు శుక్రాచార్యుడు. అంతటి వాడు మంత్రపూర్వకంగా సకల నదీ నద జలములతో మహిషాసురుణ్ణి దానవ చక్రవర్తిగా అభిషేకించాట. అభిషేకం చేయించుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? మొట్టమొదట మనం దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళాలి. రాక్షసులకి పరమ విరోధులు దేవతలే. దేవతల మీదకి దండయాత్రకు వెళ్లే ముందు ఒక అవకాశం ఇద్దాం. యుద్ధం చేసే ముందు దూతని పంపుదాం. ఆ దూత చెప్పిన మాటలు విని ఇంద్రుడు రాజ్యం మనకి ఇచ్చాడా, మనకి ఎలాగో యుద్ధం తప్పుతుంది, లేదా అప్పుడే చేద్దాం అన్నట్టు శుక్రాచార్యుడు. అందుకే మహిషాసురుడు ఒక దూతని పిలిచాడు. వాడి పేరు సుగ్రీవుడు అని పేరు. సు అంటే మంచి గ్రీవము మెడగలిగినవాడు, చక్కగా మాట్లాడడంలో ఆరితేరినవాడు వాడు. అలాంటి వాడిని ఒకడిని పిలిచి ఇంద్రుడి దగ్గరికి మహిషాసురుడు దూతను పంపాడు. ఈ సుగ్రీవుడు అనేవాడు ఇంద్రుడు, బృహస్పతి, దిక్పాలకులు అందరూ సభలో ఉండగా నేను మహిషాసురుడి దూతగా వచ్చాను, సందేశం చెబుతున్నాను అన్నట్ట. ఈ మహిషాసురుడు అన్నాడు ఎవరు అన్నాడు పాపం ఇంద్రుడు తెల్లబోయి. అప్పుడు బృహస్పతి, వాడు ఎవడో తర్వాత చెబుతాను, ముందు ఆ సందేశం విను, ఆ తర్వాత సంగతి చూద్దాం అన్నట్ట. సరే ఇంతకీ ఎవడా మహిషాసురుడు, నువ్వేం తెచ్చావు సందేశం అన్నాడు ఇంద్రుడు. ప్రస్తుతం మహిషాసురుడు రాక్షసులకి రాజు, శుక్రాచార్యుడు ఆయనని దానవ చక్రవర్తిగా అభిషిక్తుణ్ణి చేశాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, బ్రహ్మవరాలు పొందినవాడు. ఆయనకి, ఓ ఇంద్ర, నీవు స్వర్గ సామ్రాజ్యం అప్పగించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకో, నీ అంతట నువ్వే స్వర్గ సింహాసనం విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోతే నీకు బడితి పూజ ఉండదు, లేదా మా రాజుగారు వస్తారు సైన్యంతో వస్తాడు, మీ దేవతల్ని చెతక్కొడతాడు, మిమ్మల్ని కాలి కింద వేసి నొక్కుతాడు, మా రాజు మంచి బలమైన దున్నపోతు, కోటి దున్నపోతుల్ని కొమ్ములతో ఎత్తగలిగేంత పరాక్రమం కలిగిన వాడు, ఆయన యుద్ధానికి వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి అవమానం పొందకుండా మీ అంతటి మీరే హాయిగా పదవీ త్యాగం చేస్తే మంచిది, ముందే రిజిగ్నేషన్ ఇచ్చేయండి, గొడవ ఉండదు అనగానే ఇంద్రుడు కళ్ళు పటపట కొరికి, ఒరే మీ రాజుగారికి యుద్ధంలోనే సమాధానం చెబుతారు పోరా అన్నట్ట. వీడు వెళ్ళిపోయాడు దోత. వెళ్ళాక అప్పుడు గురువుగారిని పిలిచి, గురువుగారు వీడేవడండి హఠాత్తుగా చింత బెదిరిస్తున్నాడు అనగా, అప్పుడు చెప్పాడు గురువుగారు, ఇంద్ర నువ్వు చేసిన పొరపాట్లన్నీ అంత తేలిగ్గా మర్చిపోతావా, నువ్వు కరంభుడనేవాడిని మొసలి రూపంతో కరకరా నవిలి మింగావే, ఆ కరంభుడి అన్నగారు రంభుడిని నువ్వు మింగకుండా వదిలేవు, ఆ రంభుడు అగ్నివరాలు పొందాడు, వాడు దొన్నని పెళ్లి చేసుకున్నాడు, ఆ మహిషికి ఈ మహిషానికి పుట్టినటువంటి వాడు ఈ మహిషాసురుడు, వీడికి ఇంకో సోదరుడు ఉన్నాడు రక్తభేదుడు, ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు, అందులో ప్రస్తుతం మహిషాసురుడు బ్రహ్మ కోసం 100 ఏళ్ళు తపస్సు చేశాడు, నువ్వు అవేం పట్టించుకోకుండా టింగురంగానని నృత్యాలు చూసుకుంటూ గడుపుతున్నావు, పరిపాలన పట్టించుకోకుండా గానాభజానాలతో గడిపేటటువంటి రాజుకి కష్టాలు వస్తాయి, ఎప్పుడూ సింహాసనం మీద కూర్చున్నవాడు ఏ మూల నుంచి ఏ ఆపద వస్తుందో కనిపెట్టాలి, ఏ మూల ఏ కష్టముందో తెలుసుకోవాలి, ఏమీ లేకుండా కూర్చుంటే ఉపయోగం ఏమున్నది, గూఢచారుల యొక్క వ్యవస్థ అంతా పాడు చేసుకున్నావు చేజేతులారా, మంచి చెబితే వినవు నువ్వు, ఈ మహిషాసురుడు 100 ఏళ్ళు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వీడికి ఎవరి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చాడు, స్త్రీ చేతిలో తప్ప వాడికి చావు లేదు అనగానే మా శచీదేవిని పంపించరా అన్నట్టు వీడు, శచీదేవి శుచీదేవి చేతిలో వాడు చావడరా నాయన, వాడిని చంపగలిగే ఆడవాడు వీరుడు కాదు, ఎందుకు ఈ పిచ్చి మాట, ప్రస్తుతం నా మాట విని యుద్ధం చేయకుండా పారిపోవడం మంచిది, లేదా యుద్ధం చేసి ఆ అవమానం కూడా పొందడం మంచిది. నేను ముందే చెబుతున్నాను, మనకి ప్రస్తుతం శకున శాస్త్ర ప్రకారంగా మంచి శకునములు లేవు, అడవి సురసేనపై గ్రద్దలాడొచ్చే, మన దేవతల సేనల మీద గ్రద్దలు వచ్చి తిరుగుతున్నాయి, అసలు దేవలోకానికి గ్రద్దలు రావు, కానీ హఠాత్తుగా గరుత్మంతుడి యొక్క బంధువులంతా వచ్చి దేవసైన్యం మీద టిక్కు టిక్కు ఎగురుతున్నారట, సైన్యం మీద గ్రద్దలు తిరుగుతున్నాయంటే వాడికి ఓడిపోయే కాలం వచ్చింది లేక పోయే కాలం వచ్చిందని అర్థం. ఐరావతం అనే ఏనుగు పొరపాటున పడిపోదు కింద, అటువంటి ఏనుగు హఠాత్తుగా పక్కకి చతికిలు పడిపోయిందిట, వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోంది, చిత్రం దేవగజం ఐరావతం పక్కకు ఒక పక్కకు ఒరిగిపోయి అందులో ఎడం వేపుకు ఒరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోందయ్యా ఇంద్ర. ఉచ్చైశ్రవం అనే గుర్రం ఎప్పుడు నిలబడి ఆకాశంలోనే ఉంటుంది, ఎగరగలదు, అది కూడా కుడివేపుకు పడిపోయి కాళ్ళు పక్కకు పెట్టి కొట్టుకుంటోంది, మన రథం ఒరిగిపోయింది, టెక్కెం అంటే జెండా విరిగి కింద పడిపోయింది, జెండా విరగడం అంటే అపశకునం. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవతలకి పదవి నుంచి పోయే కాలం వచ్చింది, నీవు పదవి భ్రష్టుడవ్వడం ఖాయం, ఏం చేద్దాం అనగానే యుద్ధం చేయకుండా ఎలా ఉంటాం, ఓ పని చేద్దాం, మనమంటే యుద్ధం చేస్తే ఓడిపోతాం కానీ త్రిమూర్తులు సాయంగా వస్తే యుద్ధంలో విజయం పొందొచ్చేమో అన్నట్టే, నీ ఇష్టం ఆ ముచ్చట కూడా కానీ అన్నాడు. వెంటనే ఇంద్రుడు పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు ఎప్పుడూ లేదు నేను నీకు యుద్ధానికి సాయం వస్తానన్నాడు, జరిగేదేమిటో తెలుసు కదా, అందుకని బ్రహ్మదేవుడికి కూడా అజగవమని ఒక గొప్ప విల్లు ఉంటుందండో, చాలా గొప్ప విల్లు, ఆయన కూడా యుద్ధం చేశాడు పూర్వం మహానుభావుడు, ఆయన దగ్గర గాంధీవమని ఒక విల్లు ఉండేది తెలుసా, బ్రహ్మదేవుడు గాంధీవాన్ని సృష్టించి 10,000 సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేసి చంపాడు, ఆ చంపిన స్థలం గాంధీవం సృష్టించిన స్థలమే రాజస్థాన్లో పుష్కర్ అంటే, అక్కడ ఆయనకు గుడి ఉంది, అందుకే బ్రహ్మ గుడి, ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ గాంధీవాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు, ఇక నేను యుద్ధం మానేసి సృష్టి చేసుకుంటాను, మీరంతా యుద్ధం చేసుకోండి అని. బ్రహ్మతేజస్సు చాలా గొప్పది, ఆయన గాంధీవాన్ని సృష్టించి 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, 60,000 ఏళ్ళు ధరించాడు అసలు ఆయన, 60,000 ఏళ్ళు తన చేతిలో పెట్టుకుని అందులో 10,000 ఏళ్ళు యుద్ధం చేశాడు, ఆ తర్వాత గాంధీవాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు, ఇంద్రుడు ఏం చేశాడు, దానిని 24,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి దాన్ని చంద్రుడు తీసుకున్నాడు. 5,000 సంవత్సరాలు చంద్రుడు ధరించాడు. చంద్రుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు సేకరించాడు. అగ్నిహోత్రుడి దగ్గర నుంచి వరుణుడు తీసుకున్నాడు. మళ్ళీ వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ఏం చేశాడు, కాండవ వనదహన సమయంలో అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు 65 ఏళ్ళు ధరించాడు. తర్వాత దాన్ని వరుణుడి యొక్క నీళ్లలో వేసేశాడు, సముద్రంలో వేసేశాడు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం గాండీవం వరుణుడి దగ్గర ఉంది. మనం కనుక వరుణుడిని అడిగితే అది మనకిస్తాడు. ఇస్తే హే మనల్ని ఎవరు నగర బహిష్కరణ చేయలేరు. గాండీవం మన చేతిలో ఉంటే టంగ్ టంగ్ అన్నామంటే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి. ప్రస్తుతం ఆ గాండీవం దాకా వెళ్లకుండా అయ్యాం మనం ఉపాసనా బలంతో. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వరుణుడి దగ్గర ఉంది. అంతటి శక్తి కలిగిన బ్రహ్మ నేను కూడా యుద్ధానికి వస్తానన్నాడు. ఈశ్వరుడు సంసిద్ధుడయ్యాడు, విష్ణువు ఊ అన్నట్ట. త్రిమూర్తులు ఎప్పుడైతే యుద్ధంలో సాయం వస్తా ఉన్నారో ఇంద్రుడికి ధైర్యం వచ్చింది. మొత్తం దేవతల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ సిద్ధం చేశాడు. ఈ విధంగా దేవసేన సిద్ధంగా ఉంది యుద్ధానికని తెలుసుకున్న మహిషాసురుడు రాక్షస సైన్యంతో వచ్చాట. వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగింది. దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్ద శతం పురా, పూర్తిగా 100 సంవత్సరములు యుద్ధం చేశారటండి. మార్కండేయ పురాణంలో మధ్యమ చరిత్రలో చెప్పారు పూర్ణమబ్ద శతం పురా అంటే 100 సంవత్సరముల కాలం దేవదానవుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఘోర యుద్ధం, భయంకరమైన యుద్ధం. ఓ పక్కన విష్ణువు గరుడ వాహనం మీద నిలబడి శారంగమనే కోదండంతో రాక్షసుల్ని తీల్చాడు. మరో పక్కన పినాక ధనుస్సు పుచ్చుకున్నాడు ఈశ్వరుడు, ఆయన యుద్ధం చేశాడు. మరో పక్కన బ్రహ్మదేవుడు యుద్ధం చేశాడు. ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని యుద్ధం చేశాడు. వరుణదేవుడు పాశాలు, యమధర్మరాజు గారు యమదండం పుచ్చుకుని యుద్ధం చేశాడు. కుబేరుడు ఒక పెద్ద ఇనుముతో తయారు చేయబడినటువంటి బలమైన తామరపువ్వు ఆయన చేతిలో ఆయుధంట. ఈ తామరపువ్వుతో కొడితే తలకాయలు పగిలిపోవలసిందే, దాంతో యుద్ధం చేశాడు. వాయుదేవుడు విజృంభించాడు, ఈశానుడు విజృంభించాడు, ఇలా అష్టదిక్పాలకులంతా విజృంభించి యుద్ధం చేశారు. ఎంత ఘోర యుద్ధం జరిగినా రాక్షసుల్లో ఒక్కడు చావలేదు. దేవతలకు ఎలాగో మరణం లేదు కనుక వీళ్ళు చావలేదు. చివరికి మహిషాసురుడు తన వరాలన్నీ కూడా జప్తికి తెచ్చుకొని ఒక్కడు ముందు బ్రహ్మదేవుడిని కొమ్ములతో పొడిచాట. బ్రహ్మదేవుడు, ఒరే నీకు వరాలు ఇచ్చానరా, నన్ను కూడా పొడుస్తావుట్రా అంటే, ఆడదాని చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చావు నువ్వు, ఇంక కాసేపు ఉన్నావుంటే నిన్ను పొడుస్తాను, ఉంటావో పోతావు అన్నట్ట. నీకు ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి మాయమైపోతున్నాను అని ఆయన టింగని మాయమైపోయాడు. వీడు 3 కోట్లు పొడిస్తే బ్రహ్మ మాయమయ్యట. ఆ తర్వాత శివుడికేసి తిరిగాడు. శివుడు కూడా బ్రహ్మ ఇచ్చిన వరాలు గౌరవించాలి కదా, వీడితో మనకెందుకు తగాదా, దుద్దు అంటే దుష్టులకు దూరంగా ఉంటే మంచిదని ఆయన కైలాసం మాయమైపోయాడు. ఇక్కడ మాయమై కైలాసానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుడు ముందే వాడిని దూరం నుంచో చూసి, వీడు మాయమైతే నేను మాత్రం ఎందుకు, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల వీడిని నేను ఎలాగో చంపలేను కదా, భవిష్యత్తులో ఏం జరగాలో నాకు తెలుసు కదా అని అనుకుని ఆయన అదృశ్యమైపోయాడు. త్రిమూర్తులు అదృశ్యం అవడంతో ఇక వీడికి చాలా తేలికైపోయింది యుద్ధం. ఇంద్రుడిని కాళ్లతో తన్నాడు, అగ్నిహోత్రుడిని బంధించాడు, వరుణదేవుడిని బంధించాడు. దిక్పాలకుల్ని పశువుల్ని కట్టినట్టు కట్టేశాట వాడి దగ్గర ఉన్న తాళ్లతోటి. కాలం కలిసి రాకపోతే అలా ఉంటుంది. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి, నాయన దేవతల్ని జయించావు, ఇంద్రసింహాసనం నీదే సందేహం లేకుండా, అయినా కొన్ని కారణముల చేత వద్దు అంటున్నాను. ఈ దేవతల్ని విడిచిపెట్టి ఓడిపోయారుగా వాళ్ళు, ఎలాగో వాళ్ళు దాసానుదాసులం అనేలా నేను చేస్తాను అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర ఇతనితో ఎందుకు తగాదా, ఇతడి పరాక్రమం మీకు తెలుసు, మీరు ఆయన చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఒక్క ముక్క, ఓ మహిష మేము ఓడిపోయాం నీకు దాసులం అనండి, అతడు వదిలిపెడతాడు అనగానే ఇంద్రుడు సిగ్గుపడుతూ, తప్పదంటావా అన్నట్ట. తప్పదు మరి, నీ భార్యను దృష్టిలో పెట్టుకుని నీకు అవకాశం ఇచ్చాను అన్నాడు ఆయన. ఎందుకో తెలిసినా ఇక్కడ కూడా ఒక కిటుకు ఉంది. శుక్రాచార్యుడు ఈ పని ఎందుకు చేశాడో తెలుసా, శుక్రాచార్యుడి సొంత చెల్లెలు ఇంద్రుడి భార్య శచీదేవి అంటే, భృగు మహర్షికి పులోమ అని ఒక భార్య ఉన్నది, ఆ పులోమ యొక్క కూతురే పౌలోమి అంటే శచీదేవి. కాబట్టి శుక్రాచార్యుడికి సొంత చెల్లెలు, భృగు మహర్షి యొక్క కూతురు, ఇంద్రుడి భార్య. భృగు మహర్షికి అల్లుడండి ఆయన, బాయిదారి అందరినీ బెరకైపించుకోవటమే. అందుకే ఎంత చెడ్డ, మీరు ఇంద్రుడిని నాశనం చేయడు చూడండి. ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు మాట వరుస కూడా ఇంద్రుడిని నాశనం చేయడు. నాశనం చేస్తే బావగారిని చంపుకున్న పాపం వస్తుంది. ఓ పక్కన లక్ష్మీదేవి సోదరి, ఇంద్రుడి భార్య పౌలోమి సోదరి, ఇలా అన్ని బంధాలే, ఏం చేస్తాం కాలం అది. అందువల్ల ఆయన ఇంద్రుణ్ణి నచ్చ చెప్పి, దాసానుదాసుణ్ణి నేను, తవ దాసోహం అని ఒక్క ముక్క అంటే నీకు మహిషుని వల్ల ప్రమాదం ఉండదు, గండం ఉండదనగానే వాడు హీనస్వరంతో కిక్కురుమనకుండా అలాగే అన్నాడు. అంటే మరీ గట్టిగా మాట్లాడకుండా మెల్లిగా, మహిష ఓడిపోయాం, నేను కూడా తమ దాసోహం నీ యొక్క దాసుని అన్నట్ట. కొద్ది గట్టిగా అనబోయ్, ఏ నోట్లోది మాట రావట్లేదంటే మాట ఏమొస్తుంది, తాట తీసావు నువ్వు, ఇంకా మాట ఏమొస్తుంది, గొంతంత హీనంగా ఉంది, అమృతం కూడా తాగట్లేదు కదా, మేము నీ దాసులం ఓడిపోయాము అని ఒప్పుకుంటున్నాం అన్నట్ట. తక్కిన దిక్పాలకులంతా ఓడిపోయాం ఓడిపోయాం అన్నారు. చూడండి, రావణాసురుడి దగ్గర తలంచవలసి వచ్చింది ఒకప్పుడు, మహిషాసురుడి దగ్గర తలంచారు. కాలం కలిసి రాకపోతే దేవతలంతటి వాళ్ళు కూడా మేము ఓడిపోయాం అనక తప్పదు. కాకపోతే తెలివైన వాడు ఏం చేస్తాడు తెలుసా, కష్టంలో ఉన్నప్పుడు రెచ్చిపోడు, ఓడిపోయామని తల వంచినట్టు వంచి మళ్ళీ బలం కూడగట్టుకుని శత్రువుని నాశనం చేస్తాడు. అప్పుడు కనుక విర్రవీగి యుద్ధానికి వెళ్తే పోయే కాలం వస్తుంది, మనం అవతల వాడిని జయించలేము, వాడిని చంపలేము. అప్పుడు ఏం చేయాలి, మన బలం తక్కువగా ఉన్నప్పుడు ఏదో రకంగా తప్పుకోవాలట, అవమానం అనుకోకూడదట. అవమానం ఏంటంటే ప్రాణం పోతుంటే, అసలు శరీరమే పోతుంటే అవమానం ఏమిటి. అందుకని తెలివైన వాడు మానావమానములు సహించి తన ప్రాణములు రక్షించుకుని మళ్ళీ బలములు చేజిక్కించుకుని ఓపిక తెచ్చుకుని బలాన్ని కూడగట్టుకుని శత్రువుల్ని నాశనం చెయ్యాలి అని శుక్రుడు ఒక నీతి చెప్పాడు. ఆ శుక్రనీతి శుక్రుడు పాటించి ఆయన దగ్గర క్షమార్పణ కోరుకుని అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు. దేవతలు వదిలేశాడు వాడు. ఇప్పుడు హాయిగా ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నట్ట. ఇంతవరకు ఇంద్రుడి దగ్గరున్న ఐరావతం, గజరత్నం, ఉచ్చైశ్రవం అనే అశ్వరత్నం, కల్పవృక్షం, కామధేనువు, ఇలా అన్ని వస్తువులు లాక్కున్నాడు. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసల్ని తన వశం చేసుకున్నాడు. వాళ్ళందరి చేత నృత్యములు చేయించాడు, ఏడిపించాడు. దేవతలందరూ పోయాక స్వర్గం అంతా వాడిదయ్యింది. కొంతకాలం స్వర్గంలో ఉన్నాక, ఎప్పుడు స్వర్గంలో ఉంటే నాకేమిటి, మన ఊరు ఎడితే మంచిది అనుకుని ఈ స్వర్గానికి తన ప్రతినిధిగా తన దగ్గర ఉన్నటువంటి ఒకనొక రాక్షసుని పెట్టి, ఒరే నువ్వు నాకు బదులుగా పరిపాలించరా అని మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలోనే ఒక గొప్ప సామ్రాజ్యం, రాజధాని నగరం నిర్మాణం చేశాడు. మహిషాసురుడు నిర్మించిన ఆ నగరం మహిషాసురపురం అని పిలువబడింది. అది ఇప్పుడు మైసూరు, మైసూరు కదా దాని అసలు పేరు, అది కన్నడంలో అలా అయిపోయింది. మైసూరు అంటే మహిషాసురపురం, మహిషాసురపురం. మహిషాసురుడు అద్భుతంగా నిర్మాణం చేశాడు ఒక నగరాన్ని. ఆ నగరంలోకి ఈ గజరత్నాన్ని, ఐరావతాన్ని తెచ్చాడు, ఉచ్చైశ్రవాన్ని తెచ్చాడు, కామధేనువుని తెచ్చాడు, కల్పవృక్షం తెచ్చాడు, ఎక్కడెక్కడెక్కడ గొప్ప సంపద ఉంటే అవన్నీ పట్టుకొచ్చాడు, నవరత్నాలు పోగు చేశాడు, బంగారం పోగు చేశాడు. ఇంతెందుకు, మహిషాసురపురములో ఉన్న సంపద ఆనాడు వైకుంఠంలో కూడా లేదు, అంత సంపద తెచ్చేటవాడు. పెద్ద సామ్రాజ్యం ఆ రోజుల్లో మైసూరు అంటే అంత పెద్దది. అక్కడ ఇప్పటికి కూడా మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన చోట చాముండాదేవి గుడి ఉంది. మైసూరులో చాముండాదేవి ఏంటనుకుంటారు, అక్కడే యుద్ధం జరిగింది ఆ కొండ మీద. ఆ కొండ మీద మహిషాసురుడిని చంపాక అమ్మవారు చాముండా అనే పేరుతో అక్కడ వెలిసింది ఆ చండీదేవి. మహిషాసురుడు తెచ్చిన స్థలం క్రమక్రమంగా మైసూరు అయిపోయింది. ఉసూరు మీద చచ్చిపోయాడు మైసూరులో వాడు, అంత పూర్వం హుషారుగా ఉన్నవాడైనా సరే. మనం అక్కడికి వెళ్ళి నమస్కరిస్తే మనలో ఉన్న పశువుల యొక్క బుద్ధి పోతుంది. మహిషాసురుడిలో ఉన్న పశుత్వం, పశుకామం, ఇతరుల మీద ద్వేషం, ఇవన్నీ తొలగడానికి అందుకే మైసూరు వెళ్ళాలి. తీర్థయాత్ర ఎందుకు చేయాలంటే ఆయా స్థలాలలో ఉన్న దేవతల యొక్క దర్శనం వల్ల మనకి పవిత్రత వస్తుంది. ఇప్పుడు మహిషాసురుడు అక్కడ రాజ్య నిర్మాణం చేసుకుని, రాజధాని నిర్మాణం చేసుకుని, నగర నిర్మాణం చేసుకుని, ఆ కొత్త నగరంలో సింహాసనం ప్రతిష్ఠించుకుని గురువుల యొక్క సమక్షంలో సింహాసనం మీద అధిష్ఠించాడు. రాక్షసులకి క్రూరత్వం ఉన్నది, నీచత్వం ఉన్నది, కానీ అదే సమయంలో వాళ్ళకి విపరీతమైన గురుభక్తి ఉన్నది. ఇంద్రాదులకి అంత క్రూరత్వం లేదు, పాపాలు ఉండవు, క్రూరత్వం ఎంతో కొంత లేకుండా ఉండదు, కానీ రాక్షసులకు ఉన్నంత క్రూరత్వం ఉండదు, కానీ రాక్షసులకు ఉన్నంత గురుభక్తి లేదు. కాబట్టి గురుభక్తి అనే ఒక శక్తి ముందు దేవశక్తి కూడా ఓడిపోయిందిట. ఒకే ఒక్క పొరపాటు చేస్తూ ఉంటారట రాక్షసులు. ఇంత గురుభక్తితో కష్టపడి ఉపాసన చేసి భగవద్ అనుగ్రహం పొంది వరాలు పొంది కూడా ఆ వరాలని దుర్వినియోగం చేస్తారు, పాపపు కార్యములకు వినియోగిస్తారు. అందుకే పాపాత్ముల దగ్గర శక్తి ఉండకూడదు అని శాస్త్రం. పాపాత్ముడు పిచ్చివాడు లాంటి వాడు, పిచ్చివాడి చేతికి రాయిస్తే వాడు ఎవరిని పడితే వాడిని కొడతాడు. పాపాత్ముల చేతికి శక్తులు ఇస్తే ఏమవుతుందనమాట, లోక ద్రోహం కోసం వాడతారు దాన్ని. అందుకే కొన్ని రకాలైనటువంటి మతాల వాళ్ళ దగ్గర బాంబులుంటే, అణుశక్తులుంటే ప్రపంచానికి నష్టం. అటువంటి వాళ్ళ దగ్గరకు ఆయుధాలు వెళ్లకుండా చూసుకోవాలట. వాళ్ళ మీద అయ్యో అని జాలిపడడానికి లేదు, వచ్చింది తిప్పలు. వాళ్ళని జాలిపడి మనం ఆశ్రయం ఇచ్చామా? ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని చంపుతారు వాళ్ళు. వాళ్ళు పావుల కంటే ప్రమాదం అన్నమాట. పావుకి పాలు పోస్తే ఎవడు పాలు పోసి పెంచాడో వాడినే కాటు వేసి చంపుతుంది. అలాగే కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి కనుక మన దేశంలో ఆశ్రయం ఇచ్చామా, వాళ్ళంత ప్రమాదం మరొకరు ఉండరు. తెలియక మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని దువ్వుతున్నారు ఓట్ల కోసం. వాళ్ళని దువ్వడం వల్ల వచ్చే నష్టం ఏమిటో రేపు పొద్దున వీళ్ళకి నవ్వులు పాలు అయితే కానీ తెలియదు పాపం. తనదాకా వచ్చినప్పుడు తెలుస్తుందిట. అంత ప్రమాదకరమైన లక్షణం రాక్షసుల్లో ఉంది. కాబట్టి ఎవడైనా క్రూరుడైతే, లోకద్రోహి అయితే, ఒరే వీడు రాక్షసుడురా అంటున్నాం. రాక్షసులకి క్రూరత్వం పరాకాష్ట అనమాట. మరీ ఒక స్థాయి దాటి ఆకలిస్తే కన్న కొడుకును కూడా చంపు తినేవాడు వాడు. అందుకని వాళ్ళని ఏమన్నారన్నమాట, రాక్షసులు, క్రూరులు, మమత్వం లేనివాళ్ళు, కరుణ లేనివాళ్ళు అన్నారు. కాబట్టి మంచి ఉండి, అంటే గురుభక్తి అనే ఒక గొప్ప లక్షణం ఉండి కూడా కేవలం క్రూరత్వం వల్ల, ఏమాత్రం కారుణ్యం లేకపోవటం వల్ల భ్రష్టులైన వాళ్ళు రాక్షసులు. శక్తులుండి కూడా గురుభక్తి ఉండవలసినంత లేక అప్పుడప్పుడు పదవీ భ్రష్టులు అవుతున్నవాడు దేవతలు. అందువల్ల అటు ఇటు కూడా ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటారు. ఇప్పుడు దేవతలంతా పూర్తిగా మహిషాసురుడి చేతిలో చావు దెబ్బలు తిని పతనమైపోయి తమను తాము కోల్పోయి ఏం చేయాలో తెలియక అడవుల పాలైపోయారు. కొంతకాలం పాటు పాపం హాయిగా స్వర్గంలో ఉండవలసిన ఇంద్రాది దేవతలు భూలోకంలో అడవులలో చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, తొర్రలలో దాక్కున్నారు. కొంతమంది అయితే శబరులు ఉండేటటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళి వాళ్ళు వేసుకున్న గుడిసెల బయట ఉన్న చూరు ఉంటుందే, ఆ చూరు దగ్గర రాత్రిపూట చాపలు వేసుకు పడుకున్నారట. పూర్వం ఇళ్ళకి చూరును ఉండేది, అంటే ఒక గుడిసె వేశాడు, ఆ గుడిసె యొక్క అంచు కొంచెం పొడుగ్గా ఉండేది. ఈ అంచు కింద ఉంటే కాస్తో కోస్తో వర్షం నీరు మీద పడదు, చలి రాదు. అసలు ఇప్పుడు ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసుకుంటున్నాడు. బిల్డింగులు వచ్చాక అంచులు లేవు, చుంచులు లేవు, చూరు లేదు, ఇంకోటి లేదు. పూర్వం చక్కగా ఇంటి ముందు ఒక పెద్ద అరుగు ఉండేది, ఎత్తరుగులు ఇళ్ళు ఉండేది. ఆ ఎత్తరుగుల వేళ రాత్రిపూట పాపం ఏ ముష్టి వాళ్ళు, లేకపోతే పొరుగురు వెళ్ళేటటువంటి వాళ్ళు పడుకునేవారు, పొరుగుతుంటే వెళ్ళిపోయేవారు పాపం. ఇప్పుడు అసలు అరుగు లేదు. అరుగు ఉంటే ఎక్కడ తరిగిపోతున్నారు కొట్టినాం. అరుగు ఏమిటండి, మరీ పిసులు కొట్టుదనం అయిపోయింది. రామరామ బెత్తెడు కొంపలు అనమాట. ఈ పక్కన వంట, పక్కనే పెంట, అంటే యటాస్తుడు బాత్రూమ్. ఏం చేస్తాం, ఈ వంట పెంట పక్కనైపోయి తంట వచ్చి పడిపోతుంది. కాలం అలా అయిపోయింది. ఏం చేస్తాం, జనము అలాగే పెరిగిపోయారు. చక్కగా పెద్ద పెద్ద అరుగులు ఉంటే ఆ అరుగుల మీద మహాత్ములు కూర్చుని గోష్ఠి చేసేవారు. అవన్నీ నేను చిన్నప్పుడు చూశాను, నా అదృష్టవశాత్తు. చక్కగా మా గణపురంలో సరిపల్లిలో పెద్ద పెద్ద అరుగులు ఇళ్ళుండేవి. ఆ అరుగుల మీద మా నాన్నగారు కూర్చుంటే అటు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి అబ్బో పెద్ద గురువు గారు కూర్చున్నారని వచ్చేవారు. వచ్చిన వాళ్ళకి కాసేపు ఆయన సంస్కృతంలో ఉన్న కాళిదాస శ్లోకాలు, దేవీ భాగవత ఎక్కువగా చెప్పేవారు ఆయన. అమ్మవారి ఉపాసకులు అవ్వటం వల్ల అమ్మ కథ చెప్పేవారు. చెబుతున్న కాసేపు వాళ్ళు పులకించి వినేవారు. ఆ పూట వాళ్ళందరూ అసలు అన్నం కూడా మర్చిపోయేవారు, కాఫీలు మర్చిపోయేవారు, టీలు మర్చిపోయేవారు, అంత శ్రద్ధతో వినేవాళ్ళు. అప్పుడు అరుగు ఏమవుతుందనమాట, రోజు ఈ అరుగుల మీద మహానుభావులు కూర్చుని పురాణములు వినడం వల్ల అరుగు కాదు ఒక గొప్ప లోకం అయిపోయేది, దేవలోకం అయిపోయేది, అమ్మవారి మణిద్వీపం అయిపోయేది. ఆ అరుగు మీద కూర్చున్న వాడికి కూడా సద్బుద్ధి వచ్చేదండి. చాలామంది మా ఇల్లు చాలా పెద్ద లంకంత కొంపలండి. ఆ రోజుల్లో లంకానగరంతో పోల్చేవారు, లంకంత ఇల్లు అనేవారు. అంత ఇంటి బయట ఉన్న అరుగు మీద మేము ఎప్పుడైనా కూర్చుంటే ఆ కూర్చున్న కాసేపు మాకు సద్బుద్ధి వచ్చేది. మీకు ఇంకో రహస్యం చెప్పనా, ఇలాంటివి తెలుసుకుంటే అసలు మన ఇంటికి ఎందుకు పెద్దవాళ్ళు రావాలో తెలుస్తుంది. గొప్పవాడు అడుగు పెడితే ఇల్లు ఎంత పవిత్రమవుతుందో తెలుస్తుంది. మా తండ్రి గారు కూర్చుని వెళ్ళిన అరుగు దగ్గరికి రోజు ఓ పిచ్చివాడు వచ్చేవాడు. వాడిని మేమంతా కూడా గొడ్డలు పిచ్చాడని వాడు. అంటే ఏమిటి, వీధిలో పడేసిన పెంట కొట్లు, పిచ్చి కొట్లు ఉంటాయి కదా, ఈ కొట్లన్నీ పోగేసి తలకిలాగా రిబ్బన్లు చుట్టుకునేట్టు చుట్టుకునేవాడు, నడుముకు చుట్టుకునేవాడు, మొత్తం ఒళ్ళంతా గొడ్డ పీలికలే. ఈ గొడ్డ పీలికలు కూడా పాపం వాడేవో మంచి మంచి పంచెలు కాదు, ఆ పంచెలు కట్టుకునేవాడు కాదు, రోడ్డు మీద పారేసేటటువంటి నానా రకాల కంపుగుడ్డలు తీసి ఆ గొడ్డల్ని మరి ఎందుకు ఉతికేవాడు. కాకపోతే కాలం ఉండేది, కాలంలో ఉతికి ఆ తడిగొడ్డలు పొడిగొడ్డలు మొత్తం నడుము కట్టుకుని చూసేటప్పుడు గొడ్డలతో తిరిగేవాడు. ఈ గొడ్డ ముక్కలే తప్ప వేరే గొడ్డ ధరించేవాడు కాదు. అసలు ప్రదేశాల్లో గొడ్డలు ఉండేవి కాదు, నడువుకి నెత్తికి గొడ్డలు ఉండేవి. అందుకని వాడంతా గొడ్డలు పిచ్చాడనేవారు. వాడు బండబూతులు తిట్టేసేవాడు అందరినీ. అందులో ఆ ఊళ్ళో పిసిరి కొట్టాడు ఒకడు ఉన్నాడు, వాడి ఇంటికి ఎడితే వాడి మీద రాళ్ళు వేసి నానా గందరగోళం చేసేవాడు. వాడి వల్లే వీడు దెబ్బతిన్నాడని కూడా కొందరు అనేవారు. అంత పిచ్చివాడు మా నాన్నగారు ఉన్న అరుగు దగ్గరికి, మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అరుగు దగ్గరికి రాగానే ఓ గురువుగారు అని సాష్టాంగపడి అక్కడ ఒక 10 నిమిషాలు పడుకుని ఆ నేల మీద ఉన్న బూడిద ఒంటికి రాసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయేవాడు. ఈ అరుగు దగ్గరున్నంతసేపు వాడు సుఖుడిలో ఉండేవాడు అండి. ఇది దాటి పెడితే ఆ తర్వాత వాడు అసలు సుఖుడు అయిపోయేవాడు. భయంకరమైన బండబూతులు మళ్ళీ తిట్టేవాడు. నేను ఒకసారి ఆశ్చర్యపోయి 5-6 ఏళ్ల వయసులో అందరిళ్ళకి వెళ్ళి తెగ తిట్టేటటువంటి వీడు ఇక్కడికి రాగానే ఎందుకు నాన్నగారు ఇలా దండం పెడతాడు అంటే అది అరుగు మహిమరా అన్నారు. ఈ అరుగులు ఇంకా చాలామందికి ఉన్నాయి కదా అన్నాను నేను. అరుగంటే ఆరుగని కాదు, ఈ అరుగు మీద నిరంతరం పురాణాలు జరుగుతున్నాయి, ఇక్కడ సద్గోష్ఠి జరుగుతోంది, సత్సాంగత్య ప్రభావం వల్ల పిచ్చివాడు కూడా పండితుడు అవుతాడు, ఆ స్థలం దాటగానే వాడి ప్రభావం మళ్ళీ వాడి మీద పడుతుందని ఎవరైంది అంటే మహాత్ముల యొక్క ప్రభావం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. అందుకే మీకు తీర్థయాత్రలకు ఎందుకు చేయమన్నారు పెద్దలు? నైమిషారణ్యం ఉన్నది, 18 పురాణములు 1000 ఏళ్ల పాటు సూతుడు ఎన్నోసార్లు చెప్పాడు. దానివల్ల అడవికి వెళ్ళగానే సూతుడు చెప్పిన పురాణ ప్రభావం అడవి మీద ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిన మనకి సద్బుద్ధి కలుగుతోంది. కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళగానే ఎందుకు సద్బుద్ధి కలుగుతోంది అంటే ఆ తీర్థములో దేవుడితో పాటు సజ్జనులు కూడా తిరిగారు. కలియుగంలో తీర్థస్థలములు మళ్ళీ తీర్థస్థలములుగా ఉండాలంటే ఇలాంటి సాధువులు తిరగాలట. సాధువుల పాదస్పరిశ వల్ల తీర్థం మరింత పవిత్ర తీర్థం అవుతుంది. ఇదే మనకి శివపురాణంలో వ్యాసుడు చెప్పాడు. అందుకే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చిన్నప్పుడు శ్లోకం రాశాను, తత్తపాద రజ ప్రపూత ధరణి స్పరిశాభిపూత వయం. ఆయా మహానుభావులు ఈ ప్రాంతములకు రావడం వల్ల వాళ్ళ పాదధూళి ఇక్కడ పడింది. ఆ పాదధూళితో ఈ ధరణి, ఈ క్షేత్రం, ఈ స్థలం, ఈ గుడి పవిత్రమయ్యాయి. అందువల్ల మేమంతా రాగలుగుతున్నాం. కేవలం ఈశ్వరుడు అమ్మవారు ఉండడం వల్ల కాదట, ఋషుల యొక్క పాదస్పర్శ కూడా అక్కడ పెట్టబడాలి, వాళ్ళ పాదాల ధూళి అక్కడ పడాలి. ఆ పాదధూళి వల్ల జగత్తు పవిత్రం అవుతుంది. అందుకనే పీఠాధిపతులు అప్పుడప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళ పీఠములు వదిలి ఇలా దేశాలు తిరుగుతారు. తిరిగితే వాళ్ళ పాదధూళి ఇలాంటి క్షేత్రాల్లో పడతాయి, పడితే ఈ క్షేత్రములు అత్యంత పవిత్రమవుతాయి. పవిత్రమవడం వల్ల మనలాంటి వాళ్ళం సుఖపడతాం, తరిస్తాం, మనకి సద్బుద్ధి వస్తుంది. అందువల్ల పాదధూళి పడాలి. అందువల్ల ఎందువల్ల చెప్తున్నానంటే అటువంటి అరుగుల మీద కూర్చుని పూర్వకాలంలో మహానుభావులు అలా పురాణములు చెప్పి అరుగుల్ని పవిత్రం చేశారు. అలా చూరులు ఉండడం వల్ల గొప్పవాళ్ళు వస్తారు, పాపాత్ములు వస్తారు. పాపాత్ముల ప్రభావం మన మీద పెద్దగా పడకపోయినా పుణ్యాత్ముల యొక్క ప్రభావం పడుతుంది. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పూర్వం పాటలు కూడా ఉండేవి. అలాంటి అరుగులు అప్పుడప్పుడు దేవతలకు కూడా ఆశ్చర్యమవుతాయి. కలియుగంలో దేవతలకి కొన్ని దుఃఖాలు ఉంటాయి తెలుసా మీకు? అది భవిష్య పురాణం చదివితే తెలుస్తుంది. భవిష్య పురాణంలో వ్యాసుల వారు ఏమని చెప్పారో తెలిసిన, కలియుగంలో పాపాత్ములు పెరుగుతారు, దాంతో విగ్రహాలకి ఒక్కపోత వస్తుంది. అందుకే దేవతా విగ్రహాలకి తెల్లవారుజామున చూస్తే కొంచెం తడుస్తుంది. లోపల అమ్మవారు ఉన్నది, శివుడు ఉన్నాడు, ఇలాంటి దేవతలు ఉన్నారు కదా, రాముడు ఉన్నాడు, ఈ దేవతా విగ్రహాలకు కూడా కలియుగంలో ఒక్కపోత వచ్చి వాటికి చెమట పడుతుందట. దేవతా విగ్రహాలకి చెమట పట్టడం ఏమిటి అంటే పడుతుంది. ఎందుకు పడుతుంది? పాపాత్ముల భారం ఎక్కువైపోవటం వల్ల, నోటికొచ్చినట్టు రాముణ్ణి కృష్ణుణ్ణి బండభూతులు తిట్టే దౌర్భాగ్యులు పెరగడం వల్ల, కొంతమంది నీచాతి నీచులు లోపలికి వచ్చి నమస్కరించటం వల్ల, ఒక్కొక్కప్పుడు బయట ఉన్నవాళ్ళు మైలున్నవాళ్ళు తెలియక వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల దేవతా విగ్రహాలు బాధపడి అందులోంచి కూడా చెమట బయటకు వస్తుందట. నేను చెప్పిన ఇదే మాట మీకు వీలుంటే భాగవతం 1వ స్కంధం చదవండి, అందులో ఉంటుంది. పోనీ సంస్కృతం చదవలేకపోయినా తెలుగులో పోతన గారు రాశాడు, దేవతా విగ్రహములు ఒక్కొక్కరు తట్టుకొనలేక అంటాడు ధర్మరాజు గారు చెప్పిన మాట. భాగవతంలో 10వ స్కంధం మొదలుకొని 1వ స్కంధం వరకు 2-3 సార్లు ఈ విషయం చెప్పాడు. దేవతా విగ్రహములకు కూడా ఒక్క పొట్టిందిట, ఒక్క పోయటం వల్ల చెమట పట్టిందిట. చెమట పట్టడం వల్ల ఏమయ్యాయి? అవి పొద్దుటే అర్చన చేయడానికి వచ్చేవాళ్ళని చూసి, ఒరే నాయన నా ఒళ్ళంతా చెమటతో ఉందిరా, దయతో నన్ను తుడిచి మళ్ళీ కొత్త బట్టలు కట్టునైనా అంటాయట. అంటే రోజు కాదు కానీ అప్పుడప్పుడు అనమాట. అంటే విగ్రహములకు కూడా శోకం తెచ్చే పాపాత్ములు ఈ కలియుగంలో ఉంటారు. ఎందుకుంటారంటే కారణం అదే, నిత్యం దోషణే కదటండి. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో కలిప్రభావం ఇంత పెరిగిపోయిందా నా కళ్ళ ముందు అనిపిస్తుంది అనమాట. దేవతా విగ్రహాలు ఈ పాపాత్ములు దేవదోషణం చేయటం వల్ల ఒక్కపోతతో ఏడుస్తాయట, కన్నీళ్లు పెట్టుకుంటాయట. అటువంటి దేవతా విగ్రహాలకి ఆ ఒక్క పోత రావడానికి మూల కారణం మన పాలకులట. మన పాలకులు ఎందుకు కారణం అంటే దేవుణ్ణి తిట్టేవాడిని వాళ్ళు మాట వరసకు కూడా ధిక్కరించటం లేదు కనుక, వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు కనుక, కేసులు పెట్టడం లేదు కనుక, వాళ్ళు రెచ్చిపోతున్నారు కనుక. కాబట్టి ఇప్పుడు మొత్తం మూల కారకులు ఎవరో మీకు అర్థమవుతుంది కదా. ఈ బాధ్యత మంది కూడా, మనం కూడా ఎప్పటికప్పుడు కొంచెం ఎదుర్కోవాలి. మనం మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. అయ్యో బండబూతులు తిడుతున్న వాడు వాడిని దేవుడే చూసుకుంటాడు అనుకోకండి. దేవుడు ఏం చూసుకోడు, దేవుడు మన ద్వారా చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసి మనం చెయ్యవలసిన పని చెయ్యకపోతే, మన కర్తవ్యాన్ని విడిచిపెడితే నీ అంతం భగవంతుడు చూస్తానని చెప్పాడు ఆయన. మీరు భగవద్గీతని విన్నారు, అందులో ఏం చెప్పాడు భగవంతుడు, ఎవరెవరిలో మంచి మంచి శక్తులు ఉన్నాయో అవన్నీ నావి, ధర్మం నాశనం అవుతున్నప్పుడు అన్ని వేళలా నీ రాను, నన్ను తలుచుకుని నా అంశని ఆవాహన చేసుకుని మీరే నా బదులుగా ధర్మరక్షణ చెయ్యండి అన్నాడు. అలా ధర్మరక్షణ చేయకుండా, పెదవులు విప్పకుండా, మనకెందుకు వచ్చిందిలే అని మనం కేవలం పలహారాలు తింటూ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి వాళ్ళు ఇచ్చే అరటిపండు ఒకటి తిని కాస్త ప్రసాదం తినిపోతే, అప్పుడు మీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం ఉండదు, దేవతలకు ఉపయోగం ఉండదు, దేవతలు మిమ్మల్ని అనుగ్రహించరు, సరికదా వాళ్ళు ఇంకా బాధపడతారు. కాబట్టి ఇప్పుడు మనం మన దేవతా విగ్రహాలకి సేవ చేసే అర్చకులకి సాయపడాలి, పురోహితుడికి సాయపడాలి. మన దేవతల్ని తిట్టేటటువంటి నీచాతి నీచుల్ని అవసరాన్ని బట్టి శిక్షించాలి, ధర్మబద్ధంగా శిక్షించాలి. మనం ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ఉండాలి. ధర్మం నిలబెట్టడానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడవారిన దైన అవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిది అట. ఒక్కళ్ళది కాసమా, అందరం కలిస్తే ఏ పనన్నా చేయగలుగుతాం. అలా మనం పట్టించుకోకుండా ఊరుకుంటే, సామర్థ్యం ఉండి కూడా చూస్తూ ఊరుకుంటే, సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి దైవం ఉండేడు, భగవంతుడు ఉన్నాడు తరింపజేయడానికి. కానీ నీవు పట్టించుకోలేదు గనక, నీవు నోరు విప్పట్లేదు గనక అన్యాయం మీద అధర్మం మీద, సత్యం నువ్వు నిలబెట్టడం లేదు గనక నిన్ను మాత్రం నాశనం చేస్తుంది అది ఆ ధర్మం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నిలబెట్టి తీరాలి. నిలబెట్టాలంటే ఇలాంటి కొన్ని ధర్మ కార్యాలైన ధర్మం నిలబెట్టేటటువంటి వాళ్ళ వెంట మనం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను అప్పుడైనా అప్పుడప్పుడైనా చలివేందరాలు లాంటివి పెట్టండి. పాపం సామాన్యులు పేదవాళ్ళు ఉండడానికి కొన్ని అరుగులు ఏర్పాటు చేయండి. ఇప్పుడు కలియుగం కనుక అపార్ట్మెంట్లు అవి వచ్చేసాయి కనుక వాళ్ళు పాపం చూరుల్లో ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఉండడానికి మన అందరం కలిస్తే ఒక పని చేయగలుగుతాం. పేదవాళ్ళ కోసం ఒక ధర్మసత్రము, మరీ తిండి లేక అల్లాడిపోతున్న వాళ్ళ కోసం ఒక వసతి గృహము, ఏదో ఒకటి కల్పించాలి. నీచాతి నీచమైన స్థితిలో ఉండి తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి ఎంత అన్నం ముద్ద పెట్టాలి. ఊరికే అద్దెలిచ్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మఠాలు కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. మనం వ్యాపారం చేస్తున్నామా, మనం ధర్మకార్యములు చేయడానికి దాన్ని వినియోగించాలి. అలా ధర్మకార్యానికి మన సంపద వినియోగపడకపోతే చాలా ప్రమాదం. ఆనాడు చూరులు కట్టారు కాబట్టి దేవతలకు కూడా ఉపయోగపడిందిట. దేవతలు కూడా కష్టాలు పడి చూరుల కింద తలదాచుకుంటారు. మీరు మీ ఇళ్లలో ఇలాంటి చూరులు పెట్టుకుంటే లేదా అరుగులు పెట్టి, దేవతలారా మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగితే, ఈ ప్రజలు చేసే పాపముల వల్ల మీకు బాధ కలిగితే మా ఇంట్లోకి రండి, మేము ఆతిథ్యం ఇస్తాం అని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఇప్పుడు కలియుగంలో ఇంకొక పని కూడా చెయ్యాలి, అది కూడా వ్యాసుడే భవిష్య పురాణంలో చెప్పాడు. ఇందాక ఏం చెప్పాను మీకు, కలియుగంలో దేవతా విగ్రహాలు బాధపడుతున్నాయి, పాపాత్ముల వల్ల దేవతలంతా దుఃఖం పొందుతున్నారు, యజ్ఞములు లేక దేవతలు బాధపడుతున్నారు, ధర్మ సంస్థాపనకి కృషి చేసేవాళ్ళు లేరు, ఉన్న సాధువులకి ఎప్పుడు ఏ క్షణంలో గండం వస్తుందో తెలియటం లేదు. కాబట్టి మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు, మేము లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఏ పాపాలు చేస్తున్నామో మాకు తెలియటం లేదు, ధర్మాన్ని మేము రక్షించలేకపోతున్నాం, కానీ మా ఇల్లు ధర్మ నిలయం అవ్వాలని కోరుకుంటున్నాం. దేవతలారా మీరంతా రాత్రిపూట వచ్చి మా గృహంలో ఉండి సేద తీరండి, చేతనైనంత వరకు మా చేత సాయం చేయించుకోండి. మాకు చేయడం చేత కావటం లేదు, ఎలా చేయాలో తెలియటం లేదు, గురువుగారు చెప్పినా వినడం లేదు మేము. కనీసం మీరైనా మమ్మల్ని ప్రోత్సహించి ధర్మం నిలబెట్టడానికి కావలసిన శక్తి ఇమ్మని కోరండి. అంటే ధర్మం నిలబెట్టడానికి శక్తి దేవతలే ఇవ్వాలి, ఆ శక్తితో దేవతల్ని మనం రక్షించాలి. అమ్మని పొగడ్డానికి అమ్మ నువ్వే శక్తి ఇయ్యి అన్నాడు కదా పూర్వం వ్యాసుడు. ఏమన్నాడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మణిద్వీపానికి, అమ్మ నిన్ను స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాను, స్తోత్రం చేయడానికి తగిన పాండిత్యం నా దగ్గర లేదు, ఆ పాండిత్యము నువ్వే ఇయ్యి,
నిన్ను స్తోత్రం చేసే శక్తి ఇయ్యి, ఆ శక్తితో నీ మీద నేను కావ్యం రాస్తాను, శ్లోకాలు రాస్తాను అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు అమ్మ మెచ్చుకుంది, ఆయనకి పాండిత్యం ఇచ్చింది. ఆ పాండిత్యంతో అమ్మ మీద శ్లోకాలు రాశాడు. కాళిదాసు ఉన్నాడు, అమ్మ స్తోత్రం చేసే శక్తి ఇమ్మన్నాడు, తల్లి ఇచ్చింది, ఆ స్తోత్రాలన్నీ ఆవిడ మీదే మళ్ళీ వినియోగించాడు. కాబట్టి ఇచ్చేది ఆవిడే, ఇచ్చి మన ద్వారా పని చేయించుకునేది ఆవిడే. ఇప్పుడు ఈరోజు నుంచి రాత్రిపూట దేవతలు అలా కోరుకోండి, దేవతలారా మీకు మేము యథాశక్తిగా సేవ చేసే శక్తి ఇవ్వండి, ఆ శక్తితో మిమ్మల్ని సేవించి మేము తరిస్తాం, తరించే భాగ్యం ఇవ్వండి అని కోరుకోవాలి. ఇప్పుడు దేవతలంతా అలాంటి చూరుల దగ్గర తలదాచుకున్నారు, చాలా కాలం చాలా బాధపడ్డారు. మహిషాసురుడి క్రూరత్వం అంతా ఎంత కాదట పాపం. పతివ్రతలైన స్త్రీలకి దిక్కులేదు వాడి కాలంలో, యజ్ఞములన్నీ ధ్వంసం అయిపోయాయి, గుడులన్నీ పడగొట్టేశాడు. అంటే ఈ దేవతల మీద కసి కదా, ఈ దేవతలు గుళ్ళు పడగొట్టాడు, వాడికి ఇష్టమైన వాటిని కట్టించుకున్నాడు. వాడి ప్రార్థనాలయాలే తప్ప మన ప్రార్థనా మందిరాలు లేకుండా చేసి పారేశాడు వాడు. ఒక 100 సంవత్సరముల పాటు ఈ సమస్త లోకాలు అల్లకల్లోలమైపోయాయి, ఈ పాపాత్ముడి భారం తట్టుకోలేకపోయాయి. చివరికి దేవతలంతా ఒక చోట చేరారు, గురువుగారిని పిలిచారు. గురువుగారు, ఏమిటి కర్మ, తిండి లేక అల్లాడిపోతున్నాం, యజ్ఞములు జరిగితేనే మనకు ఆహారం లభిస్తుంది. భూలోకంలో మానవులంతా యజ్ఞం సక్రమంగా చేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అంటే అప్పుడు ఆ యజ్ఞంలో వేసిన ద్రవ్యం ఆహారం అవుతుంది మాకు. ఇవాళ మనం వేసే ఈ పదార్థం వ్యర్థమేం కాస్తమా, కాస్తంత చెరువు అనే పేరుతోటి ఆహారం, నవధాన్యాలు వండిన అన్నమో ఇలాంటివి తీసుకుని నేతితో పాటుగా యజ్ఞగుండంలో వేసి ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే ఇది అగ్నిలో పడి కాలి బూడిదైపోతుంది. అప్పుడు అందులోంచి ఆవిరి బయటకు వస్తుంది, ఈ ఆవిరి సూక్ష్మమైన అమృత బిందువుగా మారుతుంది, ఒక చిన్న అమృతపు బొట్టుగా మారుతుంది, ఏ డ్రాప్ ఆఫ్ అమృత. ఈ బొట్టు ఈ ఆవిరి ద్వారా పైకెళ్ళి ఇంద్రుడి నాలుక మీద పడుతుందట. ఎందుకని, ఇంద్రాయ స్వాహ అన్నాం కాబట్టి, ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడి నాలుక మీద పడుతోంది. ఇది మంత్రము ద్వారా దేవతలకి ఆహారం ఇచ్చే ప్రక్రియ. చాలామంది అన్నారు ఎన్నోసార్లు ధర్మ సందేహాల్లో, అందులో వేసే నవధాన్యములో ఎవలో లేకపోతే అన్నమో నేతితో పాటుగా దేవతలకు ఎలా పెడుతుందండి, అగ్నిలో పడగానే అది కాలిపోతుంది కదా, నల్లగా మాడిపోతుంది, బూడిదవుతోంది, పొగలేస్తోంది కదా అని అడిగారు పాపం. అది పొగలేవడం కాదు, ఈ ధాన్యము ఈ అన్నము నేతితో కలిసి మంత్రం చదివి అందులో వేయగానే అది కాలిపోయి పొగ రూపంలో పైకి లేస్తుంది. ఆ పొగలో సూక్ష్మమైన ఒక అమృత బిందువు ఉంటుంది, తడిగా ఉంటుంది ఆ బిందువు, అది చాలా సూక్ష్మంగా ఉంటుందిట, అణువు కంటే సూక్ష్మంగా ఉంటుంది. ఈ అమృత బిందువు రివ్వన గాలితో పైకెళ్ళిపోతుంది అగ్నిహోత్రుడి యొక్క బలము ద్వారా. అది వెళ్ళి మనము ఎవరికి ఉద్దేశించి అందులో హుతము చేశామో ఆయన నాలుక మీద పడుతుంది. అందుకే ఇంతగా చెప్పాను, ఇంద్రాయ అనగానే ఇంద్రుడి కొరకు అనగానే ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. అదే అగ్నయే స్వాహ అగ్నయ యదన్నమమ అనగానే అగ్ని నాలుక మీద పడుతుంది. యమాయ స్వాహ అంటే యముడి నాలుక మీద పడుతుంది. నిరృతయ స్వాహ అంటే నిరృతి యొక్క నాలుక మీద పడుతుంది. వరుణాయ స్వాహ అంటే వరుణుడి నాలుక మీద పడుతుంది. వాయవే స్వాహ అంటే వాయువు నాలుక మీద పడుతుంది. కుబేరాయ స్వాహ అంటే కుబేరుడి నాలుక మీద పడుతుంది. ఈశానాయ స్వాహ అంటే ఈశానుడి నాలుక మీద పడుతుంది. ఇలా మనం దిక్పాలకులను తలుచుకుని వేసే ఈ ఆహారము అంత చక్కని అమృతపు బిందువుగా మారి నాలుక మీద పడుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈ పెసరు పడగానే మంచి బలం వస్తుంది, ఆకలి తీరుతుంది. ఒక క్యాప్సిల్ ఎంత కావాలండి, మందు లాంటిది అది. వాళ్ళకి మళ్ళీ సంవత్సర కాలం భూలోక కాలమానం ప్రకారం సంవత్సరం దాకా అసలు ఆహారం ఎక్కర్లేదట. మిగతా వాళ్ళు యజ్ఞంలో చేయటం వల్ల వచ్చేటటువంటి బలం వాళ్ళు నిలవ ఉంచుకుంటారు తండోయ్. ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేశారనుకుందాం, మన శారదాపీఠంలో యజ్ఞం జరిగింది, ఈ యజ్ఞ ఆహారం ఈ పూట ఆహారంగా వాళ్ళకి వినియోగపడింది, వాళ్ళకి ఏడాది దాకా ఆకలియదు, ఏది భూలోక కాలమానం ప్రకారం. మరి వెంటనే అదే సమయంలో ఇంకొక యజ్ఞం చేస్తే ఇదంతా వేస్టా, వేస్ట్ కాదట. ఇది నాలుక మీద పడితే వాళ్ళు దాన్ని దాచుకుంటారట మర్నాటిదాకా. పశువులు చూసారా మీకు, గడగడగడ తినేస్తాయి అంతా, తినేసి ఏం చేస్తే కడుపులోకి పెట్టుకెళ్తాయి, మళ్ళీ ఒక్కొక్క ముద్ద బయటికి తెచ్చుకుని నెమరేసుకుంటాయి, ఈ నెమరేసుకుని శక్తిని పొందుతాయి. దేవతలు మనం చేసే యజ్ఞముల వల్ల వచ్చే అమృతపు బిందువులు ఎన్ని యుగాల వరకైనా దాచుకుని రోజు కొంచెం కొంచెం తాగుతారు వాళ్ళు, వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతారు. వాళ్ళది పెద్ద ట్రెజరీ ఆఫీసు, సబ్ ట్రెజరీ కాదు. అందువల్ల ఏం వెంగెట్టుకోకర్లా. ఒక్కళ్ళు ఒకరోజు యజ్ఞం చేస్తే రెండో వాడు కూడా చేస్తే ఈ రెండోది వ్యర్థం అవుతుందంటే ఎంత వచ్చినా దాచుకుంటారట. మనం డబ్బులు దాచేట్లా కట్టలకు కట్టలు అలాగే. కాకపోతే మన కట్టలు ఏ చెదలో పడితే ఎందుకు బతికి రాకుండా బుట్టపాలైపోతాయి. కానీ ఆ మహానుభావుల యొక్క తపశ్శక్తి వల్ల, ఉపాసనా బలం వల్ల ఈ యజ్ఞముల యొక్క సారము అమృత రూపంలో నిలవ పెట్టుకుని, వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఉద్యానం ఉన్నదట, ఆ ఉద్యానంలో పెద్ద కొండ ఉంటుంది, అది బంగారపు కొండ, అందులో పడుతుందన్నమాట ఇది వెళ్ళి వాళ్ళు దాస్తారు. దాని చుట్టూ అగ్నిహోత్రుడు కాపలాకి వస్తూ ఉంటాడు, పావులు ఉంటాయి, అది మీకు ఆదిపర్వంలో కూడా చెప్పాను. వాళ్ళు మనం ఎవ్వరూ యజ్ఞం చేయనప్పుడు ఆ కొండలో ఉన్నదే తీసుకుంటారు. ఆ కొండలో ఉన్నది ఎప్పుడూ కూడా తరగదు. కానీ యజ్ఞం చేస్తే మనకు లాభం, చెయ్యకపోతే దేవతలు మన దగ్గర ఆహారం రాక వాళ్ళ నిలవ ఉన్నటువంటి కొండలో ఉన్న ఆహారం సేకరించటం వల్ల భూలోకం వాళ్ళకి వర్షాలు కురవు. మనం యజ్ఞములు చేస్తేనే ఈ అమృతం వాళ్ళ నాలుక మీద పడితేనే వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది, కలిగితేనే వాళ్ళు హర్షం పొందుతారు, హర్షం పొందితే వర్షం కురిపిస్తారు, అప్పుడు భరత వర్షం హర్షోత్కర్షంతో ఉంటుంది. అందుకని మనం యజ్ఞములు చెయ్యాలి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి, అందుకనే దేవతలు బాగా చిక్కిపోయారు, పాడైపోయారు. అందుకని వాళ్ళు ఏమన్నారన్నమాట, గురువుగారితో, గురువుగారు యజ్ఞాలు లేవు, ఇంకోటి లేవు, మనం నానాయాత్ర పడిపోతున్నాం, ఎంతకాలం మాకు ఈ కష్టం అనగా, ఆయన ప్రస్తుతం నేను ఏమీ చేయలేను, నేనేమీ చేయలేకపోయినా చేసేవాడిని చూపిస్తాను, మనం త్రిమూర్తుల దగ్గరికి ఎడదాం, త్రిమూర్తుల్ని ఒక చోట సమావేశపరుద్దాం, వాళ్ళ పాదాల మీద పడదాం, ఆ ముగ్గురే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇప్పుడు మనం తరించటానికి ఉపాయం చూపిస్తారు. తరణ ఉపాయం, తరణోపాయం. తరణము అంటే గట్టెక్కుట, దేని నుంచి గట్టెక్కుట, ఆపదల నుంచి గట్టెక్కడం. ఆపదల నుంచి గట్టెక్కడానికి కావలసిన ఉపాయానికి తరణ ఉపాయం, తరణోపాయం అంటాం అన్నమాట. తరుణోపాయం కోసమా బండభూతులు పలిగితే వాళ్ళు ఉపయోగం లేదు. తరుణము అంటే యౌవనం, యువకుడు, తరుణ యువకుడు, తరుణి యువతి. వయస్సులో ఉన్నటువంటి వాళ్ళని మగవాణ్ణైతే తరుణ అంటారు, స్త్రీని తరుణి అంటారు. అమ్మవారు ఎప్పుడు యువతీమణిలో ఉంటుందిట. అమ్మని ఎప్పుడు చూడండి, 30 ఏళ్ల వయస్సు దాటనటువంటి నవయౌవనవతిగా ఉంటుంది. అందుకే అమ్మవారికి తరుణి, తాపసారాధ్య, తనుమధ్య, తమోపహ ఈ నామాల్లో తరుణి అన్నారు. నిత్య యువతి ఆవిడ.